ఇవన్నీ కూడా ఈ శరీరం మీద అభిమానం ఉన్నవాడికి ఉంటాయి. ఎవడికి ఉంటాయి ఇవన్నీ? ఈ శరీర అభిమానం ఉన్నవాడికి ఉంటాయి. శరీరం మీద అభిమానం లేనివాడికి ఇవేమీ లేవు. పొట్ట, పొడుగ, గట్ట ఇవేమి ఉండవు. అందువల్ల దేహం మీద అభిమానం ఉన్న జీవునికే ఈ స్థూలత్వం కృశత్వం ఉంటుంది. నాకు దేహం మీద అభిమానం లేదు కనుక నువ్వు నన్ను లావుగా ఉన్నావు, ఎద్దులో ఉన్నావు అని తిట్టినా, నిన్న చెప్పుకున్నాం మనం, ఏమని తిట్టాడు, గో కర ఇవ్వా అని. ఎద్దులో ఉన్నావు, గాడిదలో ఉన్నావు అని తిట్టాడు రాజుగారు. కాబట్టి నువ్వన్న ఎద్దు కానీ గాడిద కానీ నా శరీరాన్ని తిట్టావు కానీ నా ఆత్మను తిట్టలేదు కదా, నాకేం సంబంధం లేదు. ఇంకా జీవచ్ఛవమా, బతికున్న శవమా అన్నావు నువ్వు నన్ను. నేనే కాదు, ఈ సృష్టి అంతా బతుకున్న శవాలే. ఈ శవాలు మూడు రకాలుగా ఉంటాయి. ఏ పని చేయలేక మంచం మీద పడి ఉన్నప్పుడు జీవత్సవమే, కోరికలు పెరిగి తీర్చుకోలేనప్పుడు జీవత్సవమే, నిద్రపోతున్న ప్రతివాడు జీవత్సవమే. నిద్రపోతున్నప్పుడు ఏం తెలుస్తుంది వాడికి? కాబట్టి నువ్వు అన్నమాట కూడా సత్యమే. ఇక నువ్వు యజమాని యొక్క ఆదేశం వినడం లేదు, యజమాని చెప్పినట్లు నడుచుకోవటం లేదురా అన్నావు నన్ను. అది మాత్రం చెబుతున్నది నువ్వు. ఓ పూజ్యుడా, అసలు ఎవడు స్వామి, ఎవడు సేవకుడు? నువ్వు ఎవడో దారిన పోయేవాడు పట్టుకొచ్చి బోయిల్లో కలిపేసి పల్లకి ఊహించన్నావు. నేను ఓసేస్తున్నాను కాదనకుండా, నేను కాదు అంటే నువ్వు నాకు యజమానివి కాదు, నేను నీకు బంటుని కాను, ఊహని మోస్తున్నాను. సరే మోసా, ఇప్పుడు ప్రస్తుతం నేను నీకు బంటుని, ఇంకొద్ది రోజులు పోయావు నువ్వు చస్తావు, అప్పుడు నీకు ఎవరు, నువ్వెవరికి రాజువి, నీకెవడు బంటు? అప్పుడు నిన్ను మోసేవాడు ఎవడుంటాడు? అప్పుడు మొయ్యాలంటే ఇష్టపూర్వకంగా మొయ్యాలి, ఇప్పుడంటే బలవంతంగా తన్ని మోయించచ్చు నువ్వు. ఆఫ్టర్ ఏ పీరియడ్ ఇంకేమైపోతావు నువ్వు? నిన్నెవడు ఇష్టపూర్వకంగా మోయాడు. స్వస్వామ్య భావో ధ్రువ ఈడ్య యత్ర తర్హుచ్యతే సౌ విధి కృత్య యోగః. కాలప్రభావం వల్ల నీ రాజ్యం నష్టమవుతుంది. నే రాజునవ్వచ్చు, ఒకవేళ అదృష్టం బాగుండి కాలం మారిపోయి నీ రాజ్యం పోయి నీ రాజ్యం నాకు రావచ్చు, అప్పుడు సర్వం విపరీతం, నేను నీ చేత మోయించవచ్చు, చెప్పలేము. అనగా నీకు యజమాని అనే బుద్ధి నశిస్తున్నప్పుడు నాకు యజమాని బుద్ధి, నాకు భృత్యభావం నశిస్తుంది, నీకు భృత్యభావం వస్తుంది. కాలప్రభావం వల్ల ఫకీర్ జమీందారు అయిపోతాడుగా, జమీందారు ఫకీర్ అయిపోవచ్చు, ఏమైపోయినా అయిపోవచ్చు. రాజుగా ఉన్నంత వరకే నేను నీకు ప్రభువు, నేను పలికితే సమాధానం ఏమిటి? తాత్కాలికమైన ఈ పదవులను చూచి వ్యామోహంతో నేను ప్రభువుని, నువ్వు దూతవి, నువ్వు సామాన్యుడు విను, బంటు వింటున్నావు పిచ్చివాడ. ఎవడు భృత్యువు, ఎవడు స్వామి? ఈ చరాచర జగత్తంతా ఒకనొక స్వామి దగ్గర భృత్యుడుగా ఉన్నది. నువ్వు ఇంకేమన్నావంటే చివరిగా, వరి నువ్వు మిగుల ఉన్మత్తుడివి, పిచ్చేళ్ళలో ఉన్నావు. ఉన్మత్తుడు అంటే తాగడం వల్ల కానీ, పిచ్చి లక్షణాలు ఉండడం వల్ల కానీ, బుర్ర సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కానీ, సక్రమంగా ప్రవర్తించని వాడు ఉన్మత్తుడు. బట్టలు సరిగ్గా ఉండవు, రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు, ఏదో గుణుక్కుంటూ ఉంటాడు, ఇవన్నీ ఉన్మత్త లక్షణాలు. అటువంటి ఉన్మత్తుడు అని నువ్వు నన్ను అన్నావు. ఈ సృష్టిలో బ్రహ్మాత్మనిష్ట పొందిన ప్రతివాడు ఉన్మత్తుడే, అలాగే ఆత్మనిష్ట పొందనివాడు కూడా ఉన్మత్తుడు ఉన్నాడు. ఒక్కొక్కప్పుడు ఆనందం వస్తే నువ్వు కూడా దబదబదబ పక్కవాడి బాధని అవ్వడంలా, అది ఉన్మత్త చర్య. ఈ ఉన్మత్త చర్య అందరికీ వస్తుంది. చిన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, పెద్దయ్యాక ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు తట్టుకోలేని దుఃఖం వస్తే చిన్నపిల్లల్లా ఏడవడం, అది ఉన్మత్త ప్రక్రియ. కాబట్టి ప్రతి వాడిలో కూడా పెద్ద లక్షణాలు ఉంటాయి. ఇక నువ్వు నన్ను శిక్షిస్తానన్నావు. అసలు నాకు శిక్ష మీద భయం లేదు, నువ్వు నన్ను శిక్షిస్తే మాత్రం నన్ను ఏం చేయగలవన్నట్ట. ఎవడైనా కావాలని విధి నిర్వహణకి భంగం కలిగిస్తే శిక్షిస్తే భయం. అసలు నేను కావాలని విధిలోకి రాలేదు, కావాలని విధిలో దోషం చేయలేదు. అటువంటి నన్ను నీవు శిక్షించినంత మాత్రం చేత నాకు వచ్చే నష్టమేమిటి? ఒక్కసారి ఇంత అత్యద్భుతమైన తత్వాన్ని ఆయన చెప్పగానే పరమశాంతుడు మునిశ్రేష్ఠుడైన భరతుని మాటలు విన్నాడు ఆ రఘుగణ మహారాజు. అంతవరకు యథాప్రకారంగా పల్లకీలో వెడుతూ ఉన్న ఆయన కళ్ళు బయర్లు కమ్మాయట. ఎందుకనంటే మనం ముందే చెప్పుకున్నాం, ఆయన కపిలుడి దగ్గరకు వెళ్ళి సాంఖ్యయోగం నేర్చుకుందాం, తత్వాన్ని నాకు బోధించు అని అడుగుదామని పెడుతున్నాడు పాపం కపిల మహర్షి దగ్గరికి. అటువంటి ఆయన ఒక్కసారిగా ఈ పల్లకి మోస్తున్నటువంటి వాడు ఇన్ని మాటలు పలికేసరికి రాజుగారు డామ్మని కిందకు దూకేశాట. అతని హృదయంలో ఉండే అజ్ఞానం అనే కొన్ని పొరలు తెగిపోయాయి జ్ఞాని కాబట్టి. అది ఇంకో ఎవడన్నా ఇలాంటి సమాధానం వింటే వాడు మూర్ఖుడితే తంతాడు. కానీ ఈ రాజుగారు స్వతసిద్ధంగా జ్ఞాని గనక జ్ఞాని దగ్గర చెబితే విన్నాడు. దానం చేవాడి దగ్గరికి వెళ్ళేదని అడిగితే ఉపయోగం, కానీ ఏదో రకంగా ఎలా తప్పించుకుందాం అనుకున్న వాడి దగ్గరికి వెళితే ఉపయోగం ఉంది, అదో ఏదో చెబుతాడు, మొత్తం మీద మొండి చేసి చూపిస్తాడు, చచ్చిన వాడి దగ్గర ఏమీ రాలేదు. ఈ రాజు స్వతసిద్ధమైన జ్ఞాని, రాజ్యాభిమానం నశించింది, నేను రాజునని అహంకారం విడిచిపెట్టేశాడు. వెంటనే పల్లకీ నుంచి దిగిపోయాడు, దూకేశాడు కిందకి, భరతుని పాదాలకు నమస్కరించాడు. క్షమించండి బావో అని ఏడ్చేట, పల్లకీని దింపేయండి అన్నాడు. ఇటువంటి పురుషుడి చేత పల్లకీ మోయించానా, నేను ఎంత పాపం చేశాను, నిష్కృతి లేదు నాకని కొంచెం భయం కలిగింది. వెంటనే ఇలా అన్నట్ట, కస్త్వం నిగూఢ చరసి ద్విజానాం బిభర్షి సూత్రం కతమోవధూత కశ్యాసి కుత్రత్యయిహాపి కస్మాత్ క్షేమాయన్నశ్చేదసి నోత శుక్లః. ఓ మహాత్ముడా, ఇలా ప్రచ్ఛన్న వేషంతో మారు వేషంతో సంచరిస్తున్న నీవెవరవయ్యా? యజ్ఞోపవేతోటి బాగా మట్టి కొట్టుకుపోయి తెగి తెగి ఉన్నది ముళ్ళు మీద ముళ్ళేసి, దాన్ని బట్టి నీవు ద్విజుడవా లేక దత్తాత్రేయాదుల వంటి ఒక అవధూతవా? ఏ మహానుభావుడి శిష్యుడవయ్యా నువ్వు? ఎక్కడ నివసిస్తున్నావు? ఇక్కడికి ఏం పని మీద వచ్చావు? నా క్షేమం కోరి నాకు బోధ చేయడానికి వచ్చినటువంటి ఉత్తముడవు నీవు. బహుశా నువ్వు నారాయణ మహర్షి యొక్క అవతారమూర్తి అయిన కపిల మహర్షివి కాదు కదా? నేను కపిలుడి దగ్గరికి తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం బయలుదేరి వెడుతున్నాను, నే రావడం అక్కర్లేకుండా దారిలోనే తగిలి తత్వాన్ని బోధించి నన్ను వెనక్కి పంపడానికి వచ్చిన కపిల మహర్షివా? నేను దేవేంద్రుడి వజ్రాయుధానికి భయపడను, వజ్రంతో కొడితే ఏం భయపడను. నత్రిక్ష శూలాన్నయమస్య దండాత్, శివుడి చేతిలో శూలాన్ని చూసి భయపడను, యముడి చేతిలో యమదండాన్ని చూచి భయపడను. ఇక అగ్ని కాని సూర్యుడు కాని చంద్రుడు కాని చంపేస్తామని వస్తే అస్సలు భయపడు, వాయుదేవుడిని చూస్తే పో అంట, కుబేరుడి యొక్క ఐశ్వర్యం నాకెందుకు, చాలా సింపుల్గా తీసి పారేస్తాను. కానీ నీలాంటి బ్రాహ్మణోత్తముడికి అపకారం చేస్తే మాత్రం జడిసిపోతాను, వజ్రం కంటే భయం నాకు, అది నీ శాపానికి గురవుతానేమో అనే భయం. అంచేత పొరపాటు ఏదైనా జరిగితే నన్ను క్షమించు బాబోయ్. తద్బ్రూహి అసంగహ జడవన్ నిగూఢ విజ్ఞాన వీర్యో విచరస్య పారః వచాంసి యోగగ్రథితాని సాధో ననక్షమంతే మనసాపి భేత్తుం. నీలో అత్యద్భుతమైన విజ్ఞానం ఉన్నది, జ్ఞానము కనపడకుండా ఉన్నది నీలో. బూడిద కింద ఉన్న నిప్పులాగా మేఘములు ఆవరించిన సూర్యుడు ఎలా అయితే తన కాంతిని ప్రసరించలేడో అలా ఉన్నది నీలో జ్ఞానం. అబో నాకు బ్రహ్మానందం అయ్యింది, వాస్తవంగా నువ్వు సమస్త సజ్జనులకు బోధ చేయగలిగిన వాడివి, అంటే సాధువులకు కూడా బోధ చేయగలిగిన వాడివి. ఈ లోకంలో కొందరు బోధిస్తారు, కొందరు బాధిస్తారు, అందుకని బోధల గురువులు కొందరు, బాధల గురువులు కొందరు. అంటే ఎవరి వాక్కులు వింటూ ఉంటే చెవులకు ఆనందం కలుగుతుందో ఇంకా వినాలనిపిస్తుందో వాళ్ళని బోధల గురువులు అన్నారు, ఎవరి మాటలు వింటే ఇక్కడి నుంచి లేచిపోదామనిపిస్తుందో వాళ్ళు బాధల గురువులు అన్నారు. కాబట్టి నువ్వు బోధ గురువు, బాధ గురువు కాదు, నీ మాట వింటే ఇంకా వినాలని ఉన్నది. ఇంత విశిష్టుడవైన నీవు ఒక జడులా సంచరిస్తున్నావు ఏమిటయ్యా? ఆ విషయం దయతో నాకు చెప్పు. మహాత్మా, నీవు పలికిన యోగము పూరితమైన తత్వజ్ఞానముతో కూడిన మాటలున్నాయే, అవి కొద్ది అర్థమవుతున్నాయి, కొంత అర్థం అవడంలా. రాజుగారికి అర్థం కాలేదట పాపం. నా మనస్సులో సూటిగా ఇంకా తెలుసుకోవాలని కోరుతున్నాను. నేను నిన్ను గ్రహించాను. అహం చ యోగేశ్వరమాత్మతత్వ విదాంబునీనాం ప్రవరం గురుం వై ప్రష్టుం ప్రవృత్తః కిమిహారణం యత్ సాక్షాద్ధరిం జ్ఞానకళావతీర్ణం. నేను నిన్ను యోగేశ్వరుడిగా, ఆత్మతత్వ జ్ఞానం కలిగిన వాడిగా, మునులకు కూడా పరమ గురువుగా, జ్ఞానమును ఇతరులకు పంచిపెట్టడానికి అవతరించిన ఒక మహానుభావుడిగా గుర్తిస్తున్నాను. అలా అవతరించిన పుణ్యాత్ముడిగా గుర్తించాను. బహుశా నువ్వే కపిలుడు అయినా అయి ఉండొచ్చు. ఈ ప్రపంచంలో ఈ జీవునకు శరణు ఎవరు అని అడగడం కోసం ఇప్పుడు నేను బయలుదేరాను. ఇక్కడ ఎదురు ఉండా దొరికావు. వెతకడానికి వెళ్ళిన తీగ కాలికి దొరికినట్టయింది. ఒక వ్యక్తి కోసం వెతుక్కుంటూ వెడుతూ ఉంటే మరొక గొప్ప జ్ఞానవేత్త వెనుగు దొరికావు. అదృష్టవంతునికి ఇలా కలిసి వస్తాయట. చూడండి, ఎంత భాగ్యం ఉంటే వెతుక్కుంటూ జ్ఞానం ఎవడు బోధిస్తాడు అనుకుంటూ ఉంటే నేను బోధిస్తాను సుమా అని ఉన్న చోటికి వచ్చేసావు. నాకు తగిలేవు, ఇంకెంతకంటే కావలసిందే ఉంది నాకు. ఉన్న చోటుకు వస్తున్నటువంటి కాలం అదృష్టవంతుడికి, జ్ఞానికి యోగం వచ్చినప్పుడు భాగ్యవంతులకు బోధించేవాడు వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వెతుక్కుంటూ ఎక్కడ ఎక్కడ అని సెర్చ్ లైట్ వేసి వెతుక్కోక్కర్లా, సమయానికి వస్తాడు. అలా నీవు నా భాగ్యవశాత్తు నెత్తి మీద మణితో పుట్టుంటాను నేను వచ్చావు ఇక్కడికి. సంసారంలో ఉన్నాను, వివేకం లేనివాణ్ణి, గృహం మీద ఆసక్తి కలిగిన వాణ్ణి, దురదృష్టవంతుణ్ణి, సంసారమే నాది అనుకుంటున్నాను. నీవా సంసారాన్ని పట్టించుకోవు, అంచేత నీవు నేను తిట్టినా పట్టించుకోలేదు. ఇంకోటి, ఎవడైనా ఇలా తిడితే ఆత్మ అభిమానం కలిగిన వాడు, దేహాభిమానం కలిగిన వాడు ఊరుకుంటాడా? కానీ మరి నేను దేహాభిమానం కలిగిన వాణ్ణి. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అనే ఒక అజ్ఞానంలో పడున్నాను తెలియక. సన్యాసిని కాను నేను. అందువల్ల ఇల్లే సమస్తం అనుకున్నా, తిండి తింటే చాలు శరీరం బలంగా ఉంటుందనుకున్నా, ప్రజల్ని శిక్షించి దారిలో పెట్టచ్చు అనుకున్నాను. ఇలా నా ఊహలు నాకున్నాయి. ఇంకా నాకు నువ్వు ఇందాక ఏమన్నావు అంటే పల్లకి వస్తుంటే శ్రమ లేదు అన్నావు. నిజమే. ఈ ఆత్మ వేరు, అంచేత నీవంత జ్ఞానివి. ఇంకా ఏమన్నావు? లావుగా ఉండడం, సన్నగా ఉండడం, ఆకలి వేయడం, వేయకపోవడం, ఇవన్నీ కూడా నాకు లేవు అని నువ్వు అన్నావు. అలా అయితే అసలు ఈ శరీరం ఉండడం దండుగంటావా, లేక ఈ శరీరంతో పనులు చేయడం దండగా, తిండి తినడం దండగా, అసలు ఆశ ఉండకూడదా, ఇవన్నీ వ్యర్థమా? మళ్ళీ అదో అనుమానం అన్నమాట. అలా ఉన్నవాళ్ళందరం కూడా ఇంక పనికి మాలిన వాళ్ళమా అని అనుమానం వచ్చింది. మట్టితోటి ఒక కుండ తయారు చేస్తారు. ఆ కొండ మట్టితో తయారు చేసినప్పుడు తడిగా, ముట్టుకుంటే పగిలిపోయేటట్టుగా, గట్టిగా నొక్కితే వంగిపోయేలా ఉంటుంది. శరీరం పుట్టినప్పుడు కూడా అలాగే మెత్తగా ఉంటాడు. చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉంటారు, మెత్త, గట్టిగా నొక్కితే చచ్చిపోతారు, పాపం గిలగిలాడిపోతారు. పుట్టినప్పుడు ప్రతివాడు అప్పుడే తయారు చేసిన కొండలాంటి వాడు. కానీ కొండను ఏం చేస్తాడు కొమ్మరివాడు, బాగా నిప్పుల్లో కాల్చేస్తాడు. అప్పుడు ఈ కొండ కొంచెం గట్టిగా తయారవుతుంది. గట్టిగా తయారైంది కదా అని ముట్టుకుంటే పగలపోవచ్చు. గట్టిగా ఉందని అజ్ఞానంతో డామ్మరల కింద పడేసామనుకోండి, పగిలిపోతుంది. పుట్టినప్పుడు కుండలాంటి వాడు వీడు, పెరిగి అన్నం తినేటప్పుడు అగ్నిలో కాల్చిన కుండలాగా వీడి శరీరం కూడా కొంచెం స్ట్రాంగ్గా, ఎముకలు గట్టిపడతాయి, పనిచేస్తాడు, కొంచెం దృఢంగా ఉంటాడు. అంత దృఢంగా ఉన్నాడు కదా అని ఈ దృఢత్వం శాశ్వతం అనుకుంటే డామ్మని స్కూటర్ మీద జారి పెడితే నడుము విరిగిపోతుంది వీడికి, ఆ కుండలాంటి వాడు అనమాట. అందుకే ఈ శరీరాన్ని దేంతో పోల్చారు జ్ఞానులు, ఘటము అన్నారు. ఘటం పోయిందండి అంటారు మన వాళ్ళు. చీటికి బట్టి తెలియకుండానే అమ్మా ఈ మొండి ఘటం అండి అంటారు. ఏమిటి ఘటం అంటే? కుండతో పోల్చారు ఈ శరీరం అన్నమాట. ఘటం అంటే శరీరం, ఘటం అంటే శరీరం అనమాట. ఎందుకు వచ్చిందంటే చెప్పానుగా ఇందాక, కుండలాంటిది ఇది కూడా. ఈ కుండలాగే నిండుతూ ఉంటుంది, మళ్ళీ ఆ నీరు కుండలోంచి ఖాళీ చేస్తూ ఉంటాం. కాకపోతే కొండకి దీనికి తేడా ఏంటంటే, కొండకి పైనుంచి తోడాలి, దీనికి పైనుంచి వేస్తాం, కింద నుంచి విడిచిపెట్టేస్తుంది ఈ శరీరం. ఇది ఒక్కటే తేడా జ్ఞాని అయిన వాడికి తెలుసుకునే విషయం. అటువంటి ఈ కుండలాంటి ఈ శరీరం ఉన్నదే, ఈ శరీరము ఆహారాదులతో పోషించడం తప్ప, అగ్ని బియ్యాన్ని ఉడకబెట్టి శరీరంలోకి పంపిస్తుంది. అప్పుడు అన్నం అరుగుతుంది. పచ్చిబియ్యం తింటే అనారోగ్యం చేస్తుంది, రోగం తెచ్చిపెడుతుంది. అలాగే జీవికి ఈ దేహంలో ఉండే ఇంద్రియాలు ఆనందం వేస్తాయి, కానీ ఇంద్రియ సంబంధమైన వాసన పెరిగితే దుఃఖాన్ని కలగజేస్తుంది. ఇది శరీరం ఉన్నంత వరకు దుఃఖం తప్పదు కదా, అది నేను కాదని అనను. అలా అయితే మరి ఈ శరీర జీవితంలో దుఃఖాన్ని విడిచిపెట్టడం ఎలాగా? నేను ఇంతసేపు నిన్ను అపార్థం చేసుకున్నాను, ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఓ ప్రభో, నువ్వు విశ్వబంధువైన భగవంతుడికి మిత్రుడిలా ఉన్నావు, సమదృష్టి సంపన్నుడు, అంటే అందరినీ సమానంగా చూస్తావు. నీ దృష్టిలో వాడు గొప్ప, వీడు తక్కువ, ఇదేం లేదు, అంతా సమానమే. నీకు ఆత్మబుద్ధి లేదు. నేను అపకారం చేసినా నీ మీద వికారం కలగల. అంటే సాధారణంగా ఎవడైనా తనని తిట్టితే మనకు చాలా కోపం వస్తుంది, చర్రుము ఉంటుంది, ఊరుకుంటావా, ఆయన అవమానిస్తావా, నేను నీ మీద ఎంతో ప్రేమగా ఉన్నాను, నువ్వు నన్ను తిట్టావు అంటాం, కసుక్కుని వస్తుంది కోపం మనకి. ఇదంతా ఆత్మాభిమానం కంటే దేహాభిమానం ఎక్కువ అవడం వల్ల వచ్చింది తెప్పలు. కానీ నీకు అది లేదు. నా భయం ఏమిటంటే మహాపురుషుడమైన నీకు అవమానం చేస్తే నేను నాశనం అవుతానేమో అనే భయం. అంచేత నన్ను క్షమించేసి అనుగ్రహించు జ్ఞానాన్ని అనగానే అంతసేపు ఆయన మాట్లాడిందన్నీ విన్నట్ట ఈ భరతుడు పక్కున నవ్వాడు. అకోవిధోవిధవాదవాదాం వదస్యథో నాతివిదాం వరిష్ఠః నసూరయోహి వ్యవహారమేతం తత్వావమర్శేన్న సహామనంతి. ఏమయ్యా మహారాజా, నీవు విజ్ఞానివి కావు అని నీ మాటలు బట్టి తెలుస్తోంది, కానీ విజ్ఞానిలా అని భ్రమించి మాట్లాడుతున్నావు. ఇంతసేపు నీవు మాట్లాడిన మాటలు జ్ఞానులు పలకరు, జ్ఞాని కాకుండా జ్ఞానివిలా పలుకుతున్నావు. ఇప్పుడు మెల్లిమెల్లిగా అతనిలో అహంకారం తగ్గించి అతనికి తత్వాన్ని అందిస్తున్నాడు ఆయన. నీవు విజ్ఞానులలో శ్రేష్ఠుడవు కావు, ఎందుకంటే వివేకం కలిగిన వాళ్ళు, తెలివితేటలు కలిగిన వాళ్ళు, తత్వ విచారం ద్వారా నేను స్వామిని, నేను మృత్యువుని అనే భావం ఉన్నదే యజమాని సేవకుడు అనే భావము, సుఖం దుఃఖం అనే భావము, ఇవి లౌకికము లోకమునకు మాత్రమే తప్ప అంతర్లీనంగా పనికిరావు అని గ్రహిస్తారు జ్ఞానులు. అంటే వ్యవహారంలో యథాప్రకారంగా పనులు జరిగిపోతాయి, యజమాని యజమానే, పనివాడు పనివాడే. కానీ మనస్సులు అంతర్లో మాత్రం వీడు జ్ఞాని, వీడు యజమాని, వీడు ఇంకోడు అనేటటువంటి తత్వం లేకుండా అంతా సమానమే అనుకోవడం. ఒక కుక్క ఉన్నది, అందులో భగవంతుడు ఉన్నాడు అని గ్రహించాలి, దానిని హింసించకుండా జాగ్రత్తగా పోషించాలి. కానీ వ్యవహారానికి వచ్చేసరికి కుక్కలో భగవంతుడు ఉన్నాడని పక్కలో పడుకోబెట్టుకోకూడదు, అదనమాట రహస్యం. కుక్కని కూడా ప్రేమగా చూడుము, కానీ కుక్కని పక్కలో పడుకోబెడితే అది మళ్ళీ వ్యవహారం తేడా వస్తుంది. ఆ కుక్కను కూడా పక్కలో పెట్టుకు తిరగే స్థితి కూడా ఉన్నది, దానికి అవధూత తత్వము అని పేరు. ఆ స్థాయికి వెళ్ళిన వాడు కుక్కను కూడా పక్కలో పెట్టుకుని ఏమవుతుంది వాడికి, మలమూత్ర విసర్జన కూడా వాడికి చక్కని పాయసాదులతో సమానమే. ఆ స్థాయికి వెళ్ళనంత వరకు లౌకిక వ్యవహారంలో పని పనే మనిషిని పరమాత్ముడిగా చూడాలి. ఓ రాజా, ప్రభుత్వం వ్యవహారం నడుపుతున్నావు గనక నీవు వేదవాక్యముల ప్రకారంగా దండపారుష్యము వాక్పారుష్యము చూపిస్తావు, కఠినంగా శిక్షించాలి దొంగల్ని, తిట్టాలి, ఇవన్నీ చెయ్యాలి. కానీ ఆ శిక్షించేటప్పుడు ఈ తప్పే నేను చేస్తే ఎలాగా అనేది నువ్వు చూసుకోవాలి నీ శరీరానికి. అది ఆత్మవత్ సర్వభూత అని తనలా చూసుకోవాలట ప్రతక్కిన వాళ్ళని. తనలా చూసుకోవడం అంటే అర్థం ఏంటి? పక్కవాడు ఏదో చేశాడు కదా అని ఒక మేస్టారు పిల్లవాడు పెన్న దొంగిలించాడు, వాడు చావుగాడు చంపేయడమే, ఆ పెన్నే నే దొంగిలిస్తే నా గురువు నన్ను ఎలా కొడితే ఉంటుంది నాకు దెబ్బ అనే తెలుసుకుని వీడు వాడిని శిక్షించాలి. రాజు కూడా ప్రజల్ని ఇలాగే శిక్షించాలి, చోరత్వానికి దండత్వం ఇలాగే విధించాలి. తప్పు చేసిన వాడికి కూడా ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలి. ఇదే లౌకిక వ్యవహారంలో రాజు జాగ్రత్తగా చూసుకోవలసిన విషయం. ఇంకా గృహ కార్యక్రమాలు చెయ్యాలి. యజమాని సంసారంలో ఉంటే వాడికి ఏదో నష్టం వస్తుందనుకోకూడదు, సంసారంలో ఉండే సమస్త కార్యక్రమాలు సాధించవచ్చు. తామరాకుని నీటి బుట్ట అంటనట్టుగా సంసారంలో ఉన్న సంసార బంధములు అంటించుకోకుండా ఉండేవాడు గొప్పవాడే. సంసారంలో ఉండి పొద్దున్నది సాయంకాలం దాకా ఏడుస్తూ వెంగబెట్టుకునేవాడు మాత్రమే దురదృష్టవశాత్తు జీవి. సాంసారిక కష్టములతోటి సంబంధం లేకుండా ఉండాలి. కష్టమైన సాధన చెయ్యాలి. సత్వము, రజస్సు, తమస్సు అనే గుణాల్లో అధీనమై ఉన్నంత వరకు ఈ పురుషుడి మనస్సుందే మదపుటేనుగు లాంటిదట. మదపుటేనుగు ఏం చేస్తుంది? దాని ఇష్టం వచ్చినట్టు పెడుతూ ఉంటుంది. మదపుటేనుగుని మావటివాడు ఎలా అదుపులో పెడుతున్నాడు? అంకుశం పెట్టి ఒక పోటు పొడిచి దారిలోకి తీసుకొస్తాడు. జ్ఞానం అనే అంకుశంతో హృదయం అనే మదపుటేనుగుని అటు ఇటు పోకుండా వెనక్కి తీసుకురావాలి. పాపము పుణ్యము అనే వాసన ఈ మనస్సుని చేరి కామ క్రోధాది లోభాది విషయాల్లోకి తీసుకెడుతుంది. అప్పుడు ఇంద్రియాలకి ఏమనుకోవాలట? ఇంద్రియములకు సుఖము కానీ ఇంద్రియ అర్థములకు మాత్రం సుఖం రాదు అనే జ్ఞానం గ్రహించాలట. అలా గ్రహిస్తే ఉదాహరణకి ఆకలి వేసింది, నాలుకకి జిహ్వకి రసము అని పేరు. ఇది రుచి చూస్తుంది. ఈ రుచి పిచ్చలో పడిపోతే అధికంగా తింటాడు వీడు. ఇష్టమే పాయసం ఒకటి కనుకుందాం కానీ ఎక్కువ తినేశాడు, అప్పుడు ఆ రుచి పదార్థం ఏం చేసింది? వీడికి అజీర్తి తెచ్చిపెట్టింది, అనారోగ్యం తెచ్చింది, చివరికి వీడికి ప్రాణానికి అంతరం అవుతోంది. కుక్షికనయగు అన్నం బుకూరలైన బలమునిచ్చును, కడుపుకి ఎంత అవసరమో అంత అన్నం అంత కూరలు తింటే ఈ రుచి ఇచ్చే నాలిక శరీరంలోకి ఇది పంపి ఆకలిని తీర్చి బలం పెంచుతుంది, శరీరంలో తేజస్సు పెంచుతుంది. కానీ క్షుత్తులేక తినిన కాళ్ళకోట మగును, ఆకలికి మించి తినేసాం, ఆకలి లేదు అయినా పాయసం పెట్టారు కదా అని ఆయాసం వచ్చేదాకా తినేసాం, ఏమవుతోంది? కాళ్ళకోటమై అజీర్ణం తెచ్చిపెడుతుంది, క్రమేపి శరీరాన్ని సర్వనాశనం చేస్తుంది. అంటే శరీరము యొక్క అవసరం దాటి తిన్న పదార్థం చాలా రుచే, లోపలికి వెళ్ళి నరకం అవుతుంది అది. అంటే శరీరం తత్వజ్ఞానం తెలుసున్నవాడు శరీర పోషణ కోసం తింటాడు, తినడానికి బతకడం. అందువల్ల ఇంద్రియార్థముల యొక్క సుఖాన్ని చాలా జాగ్రత్తగా ఆచితూచి చూసుకోవాలంట. దానికి అధికమైతే ఆ సుఖం కూడా అనారోగ్యం తెస్తుంది. మాయ రెండు రకాలు, ఒకటి విద్యామాయ, ఒకటి అవిద్యామాయ. అవిద్యామాయ వల్ల ఏంటంటే ఈ శరీరంలో ఉండే ఆత్మని నేను అనుకునే అజ్ఞాని ఈ శరీరమే సుఖదుఖాలు పొందుతుందని, ఈ శరీరమే సమస్తమని, శరీరానికి కొడితే దెబ్బతగులుతుందని, ఇదంతా శరీరమే సమస్తము అని భావిస్తాడు. కానీ విద్యామాయలో ఉన్నవాడు శరీరం నేను కాదు, శరీరములో సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రాణం ఉన్నది, అది నేను. ఆ ప్రాణతత్వం ఎప్పుడు ఎక్కడ ఏ రూపం ధరిస్తుందో తెలియదని కించిత్ జ్ఞానం కలిగి ఉంటాడు. ఈ విద్యామాయ అవిద్యామాయ రెండింటికి అతీతంగా వెళ్ళాలి. వాడు మాయారహితుడు. ఎవడు ఏకాంత భక్తుడో, నిరంతరం ఎక్కడ ఉన్నా భగవంతుడైన వాసుదేవుణ్ణి స్మరిస్తాడో అటువంటి వాడు ఏకాంత భక్తుడు. అటువంటి వాడికి భోగముల మీద ఆసక్తి ఉండదు, అన్నీ అనుభవిస్తాడు కానీ శరీరానికి అది అంటుతుంది తప్ప మనస్సుకు అంటకుండా ఉంటాటవాడు. దండం పెడతారు కాలికి, నాకు కాదు లోపల పరమాత్మకు పెట్టారనుకుంటాడు. పూజించారు, ఈ పూజ పరమాత్ముడు అనుకుంటాడు. భోజనం పెట్టారు, ఇది నాది కాదు వాడిదనుకుంటాడు. ఆ స్థాయి కలిగితే అటువంటి జీవుడు ఆత్మతత్వానికి పొందు దగ్గరికి వెడతాడు. ఎవడికి భోగముల మీద ఆసక్తి ఉంటుందో అది వాడికి పతనానికి కారణం. భోగముల మీద ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ అనమాట, తినడం మీద ఇంట్రెస్ట్, కారు మీద వెళ్ళడానికి ఇంట్రెస్ట్, ఇలా ప్రతిదాని మీద ఒక ఆసక్తి కలిగి ఉంటాడు, అది పతనానికి హేతువు. ఎవడికి అనాసక్తి ఉంటుందో అంటే అన్నిటిలో ఉన్న దాని మీద ఉండదు, పరుపు మీద పడుకున్నాడు, ఏదో పడుకోవాలి కాబట్టి పడుకున్నాడు, వాడు కింద పడుకున్నవాడు అలాగే ఉంటాడు. అదిగో అలా ఉంటే అనాసక్తి అంటారు, అప్పుడు వాడు ముక్తి పొందుతాడు. దీపం వెలిగించాం మనం, ఒత్తి తళ్ళ తళ్ళ మెరిసిపోతూ ఆవు నెయ్యో లేకపోతే ఇంకో చమురో ఉన్నంత వరకు వెలిగి మనకి ఇస్తోంది. అప్పుడు ఆ ఒత్తిని మనం ఎంత మెచ్చుకుంటాం? నెయ్యి అయిపోయింది, అప్పుడు ఆ ఒత్తి కనల్లా కాలిపోతే అదే అసహ్యం కలగ చేస్తుంది. అంటే వెలుగుతున్న ఒత్తికి మనం చూసి విలువిస్తున్న ఆ ఒత్తిని అసహించుకుంటున్నాం, కానీ నిజానికి వెలిగించేది వెనకాతల చమురు. ఈ శరీరంలో కూడా చమురు ఉన్నది, అదే ఆత్మస్వరూపం, పరమాత్ముడు ఇచ్చినటువంటి చమురు. ఇది ఉన్నంత వరకు ఈ ఒత్తి ఒలుగుతోంది, మాట్లాడుతోంది, ఈ ఒత్తి మాట్లాడుతోంది, ఈ ఒత్తి పరిగెడుతోంది. ఆ చమురు అయిపోతే ఈ ఒత్తి టిక్కున ఆరిపోతుంది. అప్పుడు ఈ ఒత్తిడి అసహించుకుని టిట్టి బయట పెట్టేయండి అంటున్నాం మనం. ఇక్కడ 5 నిమిషాలు ఉంచాం, లేనిపోయింది దెబ్బంది. అందుచేత ఆ జ్ఞానం అనేటటువంటి, పరమాత్ముడు అనేటటువంటి చమురు శరీరములో ఉన్నంత వరకే దీనికి విలువ. అది పోతే ఏమీ లేదు. అది తెలుసుకున్నటువంటి వాడు ఇంద్రియములతో, పంచకర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో వీటితో ఉన్న శరీరం మీద ఆసక్తి ఉంచడం. పండితులు 11 విధములైన వృత్తుల గురించి చెప్పారు. ఏమిటవి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, అహంకారము. ఈ 11 వృత్తులు కూడా మనిషిని పతనానికి తీసుకెళ్ళినా, గొప్పవాణ్ణి చేసినా ఇవే మూలము అన్నారు. ద్రవ్య స్వభావాశయ కర్మకాలై ఏకాదశామి మనసో వికారాః సహస్రశః శతశః కోటిశశ్చ క్షత్రజ్ఞతో నమితో నస్వత స్యుః. ద్రవ్యము అంటే ఏమిటి అంటే, ద్రవ్యం అంటే విషయము అని అర్థం. స్వభావము అంటే పరిణామ హేతు. ద్రవ్యం అంటే విషయం, స్వభావం అంటే ఏంటి, మార్పు చెందుతుంది అని అర్థం. పరిణామం, స్వభావం, వాడి స్వభావం అది ఏంటి అంటే మనకు తెలియట్లేదు, కానీ ఆ స్వభావం అంటే ఎప్పుడూ ఒక్కో రకంగా ఉంటూ ఉంటుందని అర్థం. మార్పు చెందే వస్తువు, పరిణామం చెందే వస్తువు అని అర్థం. ఆశయము అంటే సంస్కారం. కర్మ అంటే కనపడదు, అదృష్టం. కర్మ ఏం కనపడుతుంది? పరిగెత్తికెళ్ళాడండి వీడు, కనపడిందా? చేసే పని ఎవరికి కనపడదు, ఫలితం కనపడుతుంది. ఇక కాలం ఉంది, గుణక్షోభకం. గుణముల వల్ల కదిలేది కాలం అంటే ఈ 5 నిమిత్త కారణాలు. దీని వల్ల మనస్సులో ఒక వస్తువును చూసినప్పుడు వికారం కలుగుతుంది. వికారం అంటే మనస్సులో వచ్చే మార్పుకి వికారం అని పేరు. వికారం అంటే ఏదో వాంతి అయ్యే ముందు వస్తుందోండి, అది వికారం కాదు. మనస్సుకు మార్పు రావడానికి వికారం అని పేరు. అసలు ఈ ఆకారం ఉన్నంత వరకు ప్రతివాడికి ఈ వికారాలు ఉంటాయి. మరి ఆకారం లేకుండా ఉండదు కదా ఈ వికారం. ఎలాగండి అంటే, ప్రతివాడిలో ఉండే వికారము, మనోవికారము భగవంతుని మీద ఆసక్తి కలిగినప్పుడు అది వికారమైనా వికారం కాదు. ఒక పదార్థం నువ్వు తిన్నావు, అయినా నువ్వు తినకుండా ఉండాలి అంటే దీనిని భగవంతునికి అర్పిస్తే, అన్నం ఉన్నది స్వామికి నివేదన చేసి నువ్వు తిన్నావు, అది నువ్వు తిన్నా నువ్వు తిన్నట్టు కదా ఆయన తిన్నట్టే, అదనమాట ఫలితం అంటే. అంచేత అటువంటి వాడు పరమేశ్వరుడు యొక్క అనంత శక్తుల్లో కలిసిపోతాడు. ఎవడు మనస్సుకు లొంగుతాడు అంటే, క్షేత్రజ్ఞ ఏత మనసో విభూతిర్ జీవస్య మాయా రచితస్య నిత్యాహ. ఎవడు భగవద్విముఖములైన కర్మములు చేస్తాడో అంటే, భగవంతుడికి సంబంధం లేకుండా ఉండే పని చేస్తాడో, ఆ పనిని భగవంతుడికి అర్పణ చెయ్యడు, నివేదన చెయ్యడు, తిండి తింటాడు. సునకల్లాగా తినడమే కానీ ఇది భగవంతుడికి నివేదన చేయడు వాడు. దాన్ని అన్నం తినే ముందు కానీ, ఏ వస్తువు తినే ముందైనా అది తన ఇష్ట దైవతానికి అర్పించుకోవాలి ఒకసారి మనసులో. ఇది విష్ణు భక్తుడు వాసుదేవార్పణ వస్తువు, అమ్మవారి భక్తుడు అంబార్పణ వస్తువు, ఇలాగా అర్పణ చేసి తినాలి. ఇంక ఏ పని చేసినా భగవంతునికి అర్పించాలి. అలా అర్పించకుండా ఉండేవాడు భగవద్విముఖుడు. ఆ భగవద్విముఖ కర్మలు చేసేవాడు వాడు. వాడు మాయారచిత శరీరుడు, వాడి శరీరం అంతా మాయ. అందువల్ల మాయకి బందీభూతుడై పిచ్చిపీరుగా భగవంతునికి అర్పణ చేయట్టు పాపం. అప్పుడు వాడి మనస్సులో కోటి కోటి లక్ష లక్ష వేల వేల వికారాలు కలుగుతాయి. అప్పుడు వాడు పశుప్రాయుడు కంటే హీనుడు. అనాది కాలం నుంచి ఇటువంటి వాళ్ళు ఉన్నారట. వీళ్ళు అనేక జన్మలు ఎత్తుతూ పోతూ ఉంటారు. నిద్రపోతున్నవాడు ఆ కాసేపు ఏం తెలియదు, వాడు చచ్చిన వాడితో సమానమే. మెలకు వచ్చాక నిద్రట్లో ఉన్నావు, కొన్ని గుర్తుంటే కొన్ని గుర్తుండవు. అలాగే భగవద్విముఖ కర్మలు చేసేవాడు తాను చేసిన పాప పుణ్యాదులు గుర్తుకు తెచ్చుకోలేక చివరి రోజులలో తాను చేసినటువంటి ఆ ఫలితాలు అనుభవిస్తూ శోకపరాయణుడు అవుతాడు. క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరములో ఉండేవాడు రెండు రకాలట. మన శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి బతికమని చెప్పాంగా. ఈ శరీరంలో ఇద్దరున్నారట, క్షేత్రజ్ఞులు అంటారు. ఒకడు జీవాత్ముడు, ఒకడు పరమాత్ముడు. క్షేత్రజ్ఞ ఆత్మా పురుష పురాణ సాక్షాత్ స్వయం జ్యోతిరజ పరేశః నారాయణో భగవాన్ వాసుదేవః స్వయం సమాయయాత్మ వ్యవధీయమానః. ఆ జీవాత్మ పరమాత్మ అనే రెండు భేదములతో ఈ శరీరములో క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. అందులో జీవాత్మ విషయం ఏమిటంటే, ఇందాక చెప్పినట్టుగా శరీరములో ఉండి శరీరములో ఉండే భోగములు అనుభవిస్తాడు వాడు. పరమాత్ముడేమిటి, సర్వవ్యాపి. ముక్కు వాసన చూసినా, కళ్ళు చూడగలిగినా, చెవులు వినగలిగినా, ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపం. ఈ శరీరములో ఉచ్ఛ్వాస నిశ్వాసములలో అదుపులో పెట్టుకోగలిగే శక్తే పరమాత్మ స్వరూపం. ఓ రాజా, రఘుగణ మహారాజా, దేహధారి అయిన ఈ జీవుడు ఉన్నాడే, వీడికి అసలు దేంతో సాంగత్యం లేదు. వీడిలో ఆరు శత్రువులు ఉన్నాయి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. జ్ఞానం అనేటటువంటిది ఉద్రేకంతో పెంచుకుని దాని ద్వారా ఈ ఆరు శత్రువులు జయించాలి. బయట శత్రువులు జయించాలంటే లాగ గోడ మీద కూడా జయిస్తున్నాం, ఈ లోపల శత్రువులు ఎవరూ జయించలేరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన లోపల మన అంతస్సట ఒక అరణ్యం అటండి, మన హృదయం ఒక అడవి. బాబోయ్, లోపల అడవి ఉందని మీరేం భయపడాలి, నిజంగానే భయపడవలసిన అడవి ఉన్నది. మన హృదయం ఒక అడవి. ఈ అడవిలో సింహము, పులి, ఎలుగుబంటి, నక్క, తోడేలు మొదలైన జంతువులు ఉన్నాయట. ఈ జంతువులు తిరుగుతున్న అడవి లోపలే ఉంది, బయట ఎక్కడో లేవు. మరి ఈ జంతువుల్ని ఎలా వేటాడాలండి బాబు అంటే, దానికి చెప్పారు, మా గచ్చస్తమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు స్వామిల్ ఆది కిరాత మామక మనఃకాంతరసీమాంతరే వర్తల్తే బహుశో మృగాఖ మదదుషో మాత్సర్య దోషాదయ తాన్ హత్వా మృగయా వినోద రుచిత లాభం చ సంప్రాప్స్యసి. ఓ పరమేశ్వర, నీవు ఆది కిరాతకుడవు. కిరాతకుడు అంటే అడవుల్లో తిరిగి ఎస్టీ వాడు, గిరిజనుడు, బోయవాడివి విల్లు పుచ్చుకుని జంతువుల్ని వేటాడతావు. శివుడు అర్జునుడిని అనుగ్రహించడానికి ఒకప్పుడు కిరాతక వేషం వేశాడు, మొట్టమొదటి కిరాతకుట్ట ఆయన. ఓ ఆది కిరాతకుడైన పరమేశ్వర మామూలు అడవుల్లో తిరగడం కాదు. ఆ శివుడు ఎక్కడ తిరిగాడో తెలుసా మీకు ఎవరికి అంటే, అంత చాలామంది తెలిసే ఉండదు, అది వేరే విషయం. అర్జునుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందడం కోసం తపస్సు చేశాడు ఆరు నెలలు. ఎక్కడ, ఇప్పుడు అమ్మవారి గుడి ఉన్న కొండ మీద, ఇంద్రకీలాద్రి మీద చేశాడు ఆయన. ఇంద్రకీలాద్రి అంటే ఇప్పుడున్నది కాదు, ఆనాడు ఆ ప్రాంతం అత్యంత భయంకరమైన కీకారణ్యం అట, కృష్ణానదీ తీరం. కొండ మీద శరయేళ్ళు ఉండేవట. అర్జునుడు ఇంద్రకీల గిరియందు రసాల తమాల సాల నేపార్జున లోధ్రతిందుక నవామలకి పన సాంబ్రపాటలీ సజ్జ కురంబరింబ గురు చందన చందన రింబ కేతకీ భూర్జక పిత్త పూర్ణముఖ భూరుగ పుణ్యతమాశ్రమంబునన్ అన్నాడు. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేస్తుంటే అక్కడ ఎన్ని చెట్లున్నాయట, మద్ది చెట్టు, పనస చెట్టు, ఆమ్రం, ఇలా రకరకాల వృక్షాలు అల్లిబిల్లుకొని ఉండి మీద నుంచి పాములు వెళ్ళిపోయేవిట, అంత కేకారణ్యం. అప్పుడు కృష్ణానది చాలా చిన్నదిగా ఉండేదిట. అవతల వైపు ఇవతల వైపు కొండలు ఉండేవి చూసారు, అవి చాలా దగ్గరికి ఉండేవి, చాలా భయంకరంగా ఉండేదని చెప్పుకొని వర్ణించారు పురాణాల్లో. ఆ ఇంద్రకీల పర్వతమే తపస్సు చేశాడు. ఇప్పటికి కూడా అర్జునుడిని అనుగ్రహించిన శివుడు మల్లికార్జునుడు అనే పేరుతోటి రాత్రిపూట కోదండం పుచ్చుకుని కిరాతకుడి రూపంలో, బోయవాడి రూపంలో తిరుగుతూ ఉంటాడు ఆ పర్వతం మీద అని. అందువల్ల అర్ధరాత్రి దాటిన తర్వాత కొండ మీద అప్పుడప్పుడు కొంతమంది అదృష్టవంతులు కనపడతాట, కొంతమంది దురదృష్టవంతులు కనపడిన వాడెవడో గిరిజనుడులే అనుకుంటారు. జ్ఞానం లేనంత వరకు కనపడే తెలియదు. ఏ నారదుడో మనకి ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, నిజంగా నారదుడు టీం టీం అని మన దగ్గర ప్రత్యక్షం అయితే కాంతారావు వేషం వేసుకొచ్చాడేమో అనుకుంటాం మనం, నమ్మలేము, మన యోగం అది. అంచేతను ఆ భగవంతుడు ఉన్నాడే ఆ ఆదికిరాతకుణ్ణి సంబోధిస్తూ, ఓ ఆదికిరాత నువ్వెక్కడో ఆ కొండల మీద పర్వతాల్లోనూ అడవుల్లో తిరగడం కాదయ్యా, నా మనస్సు అనే ఒక కేకారణ్యం ఉన్నది, ఈ మనస్సు అనే కేకారణ్యంలో విల్లు బొచ్చుకు తిరుగు. ఈ కేకారణ్యంలో శత్రువులు ఉన్నాయి, సింహం పులి మొదలైనవి. ఏమిటవి? మదతుషో మాత్సర్య దోషాదయ కామక్రోధ లోభమోహ మద మాత్సర్యములని ఆరు శత్రువులు సింహాలు పులులు రూపంలో తిరుగుతున్నాయి. నువ్వు వచ్చి ఇక్కడ తిరుగు, ఈ అడవిలో తిరిగితే ఆ మృగాలను వేటాడే లాభం నీకు. కిరాతకుడికి జంతువులు వేటాడటం ఇష్టం కదా, నీకు చక్కగా జంతువుల్ని వేటాడినటువంటి ఆనందం కలుగుతుంది అన్నట్ట. అంటే మాలో ఈ దిక్కువాళ్ళు మృగాలను క్రూర మృగాలను సంహరించి ఈ అడవిని పవిత్రం చేయి బాబు అని కోరుకోవడంలో ఎంత సొగసుందో చూడండి శంకరాచార్యులు వారి శ్లోకం. అలాగా ఆత్మోపాధి అయిన మనస్సు ఉన్నదే ఈ ఆరు శత్రువుల్ని ఆకట్టుకుని ఇలా నడుస్తున్నది. వీటిని జయించాలంటే ఈ అడవి అనేటటువంటి దాంట్లో నీ మృగాలను జయించాలంటే ఆ భగవంతుడు వచ్చిందులు వేటాడాలి వాటిని టింగ్ టింగ్ అని. మన AK-47 లేవి దీనికి ముందు పనికిరావు, వీటిని జయించలేడు అవడం. ఈ సంసార చక్రములో భ్రమించే ఈ జీవికి 100కి 100 పళ్ళు మనస్సుని భగవంతునికి అర్పించడం తప్ప మరొక మార్గం లేదు. ఈ శత్రువు లోపల అన్నిటికంటే గొప్ప శత్రువు ఉంది, అది నేను నాది అనుకోవడం గొప్ప శత్రువు. దీని దుంపదగా అంతకు మించిన శత్రువు లేదన్నాడు ఏకంగా ఈయన కూడా. భ్రాతృవ్యమేవం తదద్రవీర్యం ఉపేక్షయాధ్యేతి తమ ప్రమత్తః గురోహో హరేశ్చరణోపాసనాస్త్రః జహివ్యళీకం స్వయం ఆత్మమోషం. ఈ లోపల ఉండే ఈ అహంకారం అనే శత్రువు చాలా బలిష్టమైనది. ఎంత బలమైందంటే చెప్పలేం. ఈ దీన్ని ఉపేక్షించామా ఈ అహంకారాన్ని, అలా పరాక్రమం పెరుగుతుంది. ఇది అసలే జీవుని యొక్క స్వరూపం అవాస్తవం, శాశ్వతం కాదు. అవాస్తవ జీవస్వరూపాన్ని ఈ అహంకారం అనే ప్రబల శత్రువు కప్పి నాశనం చేస్తుంది. మహారాజా, ఈ అహంకారం వల్లే నువ్వు ఇంత ఇందాక నన్ను తిట్టగలిగావు, అది లేకపోతే నన్ను తిట్టవుగా. ఎలా జయించాలి దాన్ని అంటే దానిని గురువు ద్వారా ఉపదేశం పొందాలి. హరి గురు చరణోపాసన రెండు చెప్పాడు. హరిని ఉపాసిస్తే ఇది పోతుంది, అంటే భగవంతుని ఉపాసిస్తాలి. ఇక్కడ హరి అంటే ఇక్కడ భగవత్పరంగా తీసుకోవాలి, ఎవరి ఇష్టదేమో అయినా సరే. కానీ దాన్ని ఎలాగా, గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఉపదేశం పొందకుండా. నారాయణ అనే నామం ఎవరికి తెలియదు, కానీ ఇది నువ్వంతా నువ్వు పలికితే, ఒక్కసారి పలికితే కొద్ది వచ్చే ఫలితం గురువు ద్వారా అది పొంది చేస్తే 10 రెట్లు ఫలితం పెరుగుతుంది. ఇంకా నమః అని చేర్చామనుకోండి మంత్ర రూపంలో, గురువు ద్వారా 1000 పర్యాయం పెరుగుతుందట, 1000 రెట్లు శక్తి అట. అందుకని గురువు అన్నారు. గురువు శక్తి అటువంటిది. గురువు ముఖం ద్వారా వినడానికి మీ ఇదే గ్రంథం పురాణం మీకు ఇస్తే, ఇదే శ్లోకం చదివితే అర్థం చేసుకోవడానికి గురువు ద్వారా వినడంలో తేడా ఉంటుందన్నమాట. ఎవరికైనా అంతే, ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు గురువుని ఆశ్రయించి తెలుసుకుంటే తేలిక. గురువు యొక్క అనుగ్రహం లేకుండా కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా చదవడానికి ఇది ఏమన్నా మామూలు డిగ్రీలా? కాబట్టి కరస్పాండెన్స్ కోర్స్ ఇక్కడ లేదట నారాయణ నామస్మరణానికి. వాటికి 100కి 100 రూపాయలు కూడా డైరెక్టే. వెళ్ళి గురువు యొక్క శుశ్రూష చేసి తద్వారా ఉపదేశము పొంది సుస్పష్టంగా గురోహ హరేహే చరణోపాసనాస్త్రః అని చెప్పేశాడు భరతుడు. గురువు యొక్క పాదములకు ఏమి అహంకారం లేకుండా దండం పెట్ట, అహంకారం లేకుండా దండం పెట్టేటప్పుడు మనకు మొహమాటం ఒకటి వస్తుంది, అయ్యయ్యో ఈ గురువుకి దండం పెట్టమంటారా 10 మందిలో అని. అది విడిచిపెట్టు, దండం పెట్టు, హరిమంత్రాన్ని ఉపదేశం పొందు, ఆ భగవంతుని నామాన్ని జయించు. ఆ నామమనే అస్త్రం ద్వారా అహంకారం అనే ప్రబల శత్రువుని ఖండించి నాశనం చేసి ఉత్తముడవుక, ఏం భయపడకు. ఈ విధంగా చెప్పగానే రహోగణుడు పులకించిపోయాడు. ఎంత గొప్ప విషయం, నిజానికి ఇదంతా అంత తేలిగ్గా చెప్పడం కష్టం. భరతుడు శ్లోక రూపంలో చెప్పాడు. అప్పుడు రహోగణుడు పులకించిపోయి ఇలా అన్నట్ట, శ్రీ రహోగణ వాచ, నమో నమః కారణ విగ్రహాయ
తుచ్ఛీకృత విగ్రహాయ నవోవధూత ద్విజబంధులింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం.
ఓ అవధూత, నీవు ఈశ్వరుడి కంటే గొప్పవాడవయ్యా. నా అదృష్టవశత్తు దొరికిన సద్గురుడవు. నీ శరీరం ఈశ్వరతత్వం నా దృష్టిలో. పరమానంద స్వరూపుడివి, సర్వశాస్త్రాలు చాలా తేలిగ్గా చెప్పేశావు. ఏదో వాదం, అదే బ్రహ్మ చిత్త సత్త పొత్త అంటూ మొదలుపెట్టి ఏవో అర్థం కాని విషయాలు చెప్పడం కంటే తేలికగా భగవంతుణ్ణి పొందే మార్గం చెప్పావు. ఇంతకాలము ఎందరినో చూచాను, ఈ తేలిక మార్గం నీ ద్వారా విన్నాను. ఆనంద అనుభవాన్ని నాకు ఇచ్చావు, నీకు ప్రణామాలు అర్పిస్తున్నాను, నీ కాళ్ళకి నమస్కారం. మహాత్మా, మలమూత్రాది పూర్ణమైన ఈ శరీరం మీద నాకు అభిమానం ఉన్నది. ఆ మలమూత్రాది పూరితమైన ఈ సర్పం ఉన్నదే శరీరం అనే అహంకారం అనే సర్పం నా విజ్ఞానాన్ని కాటేసింది. ఈ అవస్థలో నీ వాక్కులు, పాము కాటేసిన వాడికి మంత్రం వేస్తే విరిగిపోయినట్టే నీ అమృతం వంటి వాక్కులు, నీ మంత్రాల వంటి వాక్కులు నాలో ఉండే అహంకారం అనే ఆ విషాన్ని తొలగించేసాయి, ఔషధం అయ్యాయి, అమృతంతో సమానం. దాహంతో ఉన్నవాడికి అమృతం దొరికితే ఇంకావలసిందేముంది, అలా దొరికేయినాడు. నన్ను అనుగ్రహించు, నా సందేహాలు తీర్చవు, అయినా ఇంకా కొన్ని కొన్ని తెలుసుకోవాలని ఉన్నది. ఓ యోగేశ్వర, నా సందేహం ఏమిటంటే, యదాహ యోగేశ్వర దృశ్యమానం క్రియాఫలం సద్వ్యవహార మూలం నహ్యంజసాతత్వ విమర్శనాయ భవానముష్మిన్ భ్రమతే మనోమే.
ఓ యోగేశ్వర, నీవు దూరగమనాది క్రియాఫలములైన ఈ శ్రమాదులు అవగతం అవుతాయని చెప్పావు, కానీ నీ మాటల వల్ల నా మనసు చంచలంగా ఉన్నది. రాజైన వాడు నడవడం, ఇతరులను శిక్షించడం, సంసారంలో ఉన్నవాడు సంసారం కోసం ధనం సంపాదించడం, పోషించడం, ఈ వ్యామోహంలో పడడం, ఇది ఎలా తప్పు అవుతుంది? ఆ తప్పు కానప్పుడు అందులో ఉంటూ కూడా భగవంతుడిని నిరంతరం ఎలా ధ్యానించాలి, ఆ విషయం నాకు వివరించు. అంటే ఈ భూలోకంలో మానవ శరీరంతో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తే ఈ శరీరంలో యొక్క బుట్టలో పడ్డో, ఈ శరీరంలో ఉండి కూడా సంసారంలో ఉండి కూడా తొందరగా ఎలా ఉద్ధరింపబడతాడో, ఇది ఇంకొంచెం రెండు మూడు ముక్కలు తేలికగా చెప్పు, మరి కాస్త బోధిస్తే కానీ నాకు అర్థం కాదు అని అడగ్గా ఆయన ఏం చెబుతున్నాడో రేపటి రోజున మనం ముద్రించుకుందాం. అంతవరకు
అవిద్యా సభాయే చ నమః. మనం జడభరతోపాఖ్యానంలో రఘుగణ మహారాజు గారికి ఈ అంగిరస గోత్రంలో జన్మించినటువంటి భరతుడు తత్వబోధ చేస్తూ ఆయన సందేహాన్ని తీరుస్తూ అన్నట్ట, దురత్యయే ధ్వంజ జయా నివేశిత రజస్తమ సత్వ విభక్త కర్మ దృక్కు సయేష సార్థోర్థ పర పరిభ్రం భవాటవీం యాతి నశర్మ విందతే. ఓ రాజా, ఆధ్యాత్మతత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, కత్తి మీద సాముతో సమానం అది. ఎందుకంటే అసలు ఈ సంసారమే ఒక ప్రయాణం, ఈ ప్రయాణంలో కూడా ఈ మార్గం సంసారంలో వెళ్ళేటటువంటి జీవి యొక్క మార్గం అతి దుస్తరం, దాటడం అంత తేలిక కాదు. అతి భయంకరమైనటువంటి పులులు సింహాలు ఉన్నటువంటి కేకారణ్యంలో గోతులు గొప్పులతో ముళ్లతో ఉండే మార్గంలో ప్రయాణించే జీవి అయినా హాయిగా దాటి బయటపడతాడేమో, కానీ సంసార మార్గంలో ప్రయాణం చేసేవాడు అంత తేలిక బయటికి రాడు. ఎందుకంటే ఒకదాని తర్వాత మరొకటి ఆశలు పెరుగుతాయి, ఒక కష్టం గట్టెక్కామంటే మరో కష్టం రావచ్చు, అలాగే సుఖాలు, ఇవన్నీ కూడా ఒక విచిత్రమైన మార్గం. ఈ జీవులు భగవంతుడి యొక్క మాయ చేత ఈ సంసార మార్గంలో ప్రయాణానికి మొదలు పెడతారు. శుభం అశుభం అనే మిశ్రకర్మలని కర్తవ్యమని భావిస్తారు.
సప్త రజస్తమో గుణములతో కూడిన పనులు చేస్తారు. ధర్మము, అర్థము, కామము వీటి మీదే ఆసక్తి తప్ప నాలుగవదైన మోక్షం మీద ఆసక్తి వెళ్ళదు. నాలుగు పురుషార్థములు ఉన్నాయి, ధర్మ, అర్థ, కామ, మోక్షములు. నాలుగింటి మీద ఆసక్తి ఉంటే వాడు మోక్షం పొందగలుగుతాడు. కానీ పురుషులకి ఈ సంసారంలో ప్రవేశించిన వాడికి మొదటి మూడు కావాలనిపిస్తుంది, నాలుగవదైన మోక్షం మీద పేరుకి మోక్షం కావాలని కోరిక ఉండొచ్చు, ప్రయత్నం ఉండదు. కోరిక ఉండడం వేరు, ప్రయత్నం చేయడం వేరు. ప్రయత్నం చేయడం, వ్యాపారం చేయాలనే కోరిక ఉన్నవాడు డబ్బు సంపాదించడం కోసం సుఖాశతో నాలుగు వైపులా తిరుగుతూ ఉన్నట్టుగా ఈ సంసారం అనేటటువంటి మార్గంలో ఈ జీవుడనే వ్యాపారి తిరుగుతూ ఉంటాడు, కర్మఫలం పొందుతాడు. ఇంకా ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని ఒక వణిక్ పొంగవుడు అనుకున్నట్టే ఈ జీవి కూడా ఇంకా ఇంకా సుఖాలు ఏవో ఉన్నాయి అనుకుంటూ ఉంటాడు. కానీ నిజమైన సుఖాన్ని పొందలేడు ఈ సంసారంలో, అది విశేషం. ఈ సంసారం అనే అడవిలో ప్రయాణం చేసే ఈ జీవుడనే వ్యాపారికి తరచూ కష్టాలు వస్తాయట. ఈ వ్యాపారంలో ఏమిటంటే మొట్టమొదటి వాడిని పట్టుకునేందుకు ఆరుగు దొంగలు ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే ఆరుగురు దొంగలు వీడిని పట్టుకుంటారు. వీడు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని దోచేస్తారు. అంటే ధనం అంటే ఏం దోచేస్తారు, వీడు ఆర్జించిన పుణ్యం లాగేస్తారు వాళ్ళు. ఈ వ్యాపారస్తుడికి రథం నడిపేందుకు ఒక సారథి ఉన్నాడు. ఆ సారథి పేరు బుద్ధి. ఈ బుద్ధి అనేటటువంటి సారథిని ఈ ఆరుగురు దొంగలు చావుగొట్టి బయట పారేస్తారు. ఇంక ఈ రథం నడవదు, ఎక్కడున్నది అక్కడే ఉంటుంది. ఆ సంపదలు అపహరిస్తారు. అంటే చెడ్డ బుద్ధితో నిండిన మానవులు ఇంద్రియాలను తృప్తిపరుచుకుంటారు తప్ప భగవంతుణ్ణి సేవించరు. తోడేళ్ళు కాపలాగవాడు ఉన్నప్పటికీ మేకల గుంపు మీదకి దాడి చేసి మేకలెత్తుకుపోయినట్టుగా ఈ సంసారం అనే అరణ్యంలో పుత్రులు, భార్య, పిల్లలు ఈ బంధాల్లో పడి హృదయం అనేటటువంటి మేకలను అజ్ఞానం అనే తోడేలు అపహరిస్తూ ఉంటుంది. అది గ్రహించలేడు వీడు. ఈ సంసారికి చెప్పాము, సంసారిని ఒక వ్యాపారితో పోల్చాడు. ఈ వ్యాపార మార్గం ఎటువంటిది అంటే కొన్ని చోట్ల కీకారణ్యాలు, మరికొన్ని చోట్ల దోమల వంటి దుర్జనుల ఉపద్రవాలు, ఒక్కొక్కప్పుడు పిశాచాదులు, ఒక్కొక్కప్పుడు ప్రభుత్వాధికారులు, ఇవన్నీ పీడిస్తూ ఉంటాయి. వ్యాపారం చేసేటప్పుడు ఎన్నో చిక్కులు వస్తూనే ఉంటాయి. ఆ చిక్కులన్నీ ఈ సంసారంలో ఉండే జీవికి కూడా ఉన్నాయట. అక్కడ ఒక రకంగా పీడిస్తారు, ఇక్కడ ఒక రకంగా పీడిస్తారు. ఇంకా ఏం చెప్తున్నాడు, ఓ రాజా, నివాసతో యద్రవిణాత్మ బుద్ధి తతస్తతో ధావతి భో అటవ్యాం. వ్యాపారం చేసేవాడు పాపం నిజంగా సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నాడు. ఇంటిని విడిచిపెట్టాలి, భార్యను విడిచిపెట్టేశాడు, పిల్లల్ని విడిచిపెట్టేస్తాడు, దూర దూరం తిరిగి ఎక్కడెక్కడో తిరిగి సంపాదించాలనుకుంటాడు. ఆ తిరగడంలో అమూల్యమైన కాలం అంతా ఈ ధన సంపాదనకే గడుస్తుంది, కానీ ఈ విషయం మర్చిపోతున్నాడు. పోని సంసారంలో ఉన్నానని భార్య వాళ్ళ మీద వ్యామోహం ఉన్నా ఈ వ్యామోహం కంటే సంపాదించాలనే ఆశ నొక్కేస్తుంది. కాబట్టి ఆత్మబుద్ధిని ధన సంపాదన మీదే ఉంచిన వ్యాపారి గృహాన్ని, ధనాన్ని, జనాలని ఇంటి దగ్గర విడిచిపెట్టి ఆ వ్యాపార చక్రం కేసే ప్రయాణం చేస్తూ ఎంత సంపాదించినా తృప్తి పొందనట్లుగా ఈ సంసారంలో ప్రవేశించిన జీవి కూడా ఎన్ని కోరికలు తీరినా ఇంకో కోరికను కోరుకుంటూ ఆ మోక్షం అనేటటువంటి కాంతని విడిచిపెట్టి తక్కిన వాటి కోసం అలా తిరుగుతూనే ఉంటాడు. తృప్తి ఉండదు, ఇక దిక్కులు తెలుసుకోలేడు. ఇందులో పడి ఇంతటి అంధుడైపోయిన వ్యక్తిని ఉద్ధరించాలంటే ఎవడి వల్ల కాదు, ఆత్మే తనను తానే ఉద్ధరించుకోవాలి. ఈ వ్యాపారంలో నా దారిలో ప్రయాణం చేసేటప్పుడు ఇంట్లో ఉన్నట్టుగా అన్ని చోట్ల సౌకర్యాలు ఉండవు కదా. ఒక్కొక్క చోట తిండి దొరకదు, ఒక్కొక్క చోట పడుకోవడానికి మంచం ఉండదు, ఒక్కొక్క చోట కీచురాళ్ళ బాధ, ఒక్కొక్క చోట దోమల బాధ, ఒక్కొక్క చోట మంచినీళ్ళు దొరకవు,
ఒక్కో తోట తీసుకెళ్ళి చూడండి, మనం అప్పుడప్పుడు తీర్థయాత్ర కడుతూ ఉంటే దిక్కుమాలోడు ఎవడన్నా తగిలాడంటే తీసుకెళ్ళి ఎక్కడో పారేస్తాడు రోడ్డు మీద. ఇలాంటి కష్టాలు చాలా పడుతూ ఉండాలి. ఆ కష్టమే ఈ సంసారంలో ఉండే జీవి కూడా పడుతూ ఉంటాడు. వీడికి మానసికమైన ప్రశాంతత ఈ సంసారంలో ఉండదు. ఉంది అనుకున్నది తాత్కాలికం. ఏదో ఇవాళ ఒక కారు వచ్చినప్పుడు, ఐశ్వర్యం వచ్చినప్పుడు, ఇంకోటో వచ్చినప్పుడు పొందే సుఖం తాత్కాలికం. అత్యధికమైన సుఖం మాత్రం సంసారికి ఎప్పటికీ లేదు. ఎప్పటి వరకు సుఖం లేదు అంటే ఎండమావి లాంటి ఆశల జోలికి వెళ్ళినంత వరకు సుఖం లేదు. ఆశ అనే పాశం నుంచి క్రమేపీ కొద్ది కొద్దిగా విడివడుతూ ఇదంతా ఈ సంసారం ఎంతకాలం గడిచినా చివరికి చేరుకునేది ఒకతోటికే అనే జ్ఞానం కలిగిన తక్షణం వీడికి దుఃఖం అనే దాని నుంచి విముక్తి కలుగుతూ ఉంటుంది. ఈ జీవి ఈ సంసారంలో ప్రవేశించి ఒక్కొక్కప్పుడు నీటి కొరత అనుభవిస్తాడు. నీళ్లు దొరకకపోతే జలశూన్యమైన నదికేసి పరిగెడతాడు. ఆ నదుల్లో వెతుకుతాడు, ఇంకో తోటికి వెతుకుతాడు. ఒక్కొక్కప్పుడు ఎండలు తప్ప చల్లదనం ఉండదు. ఒక్కొక్కప్పుడు ఎడతెరపలేని వర్షాలు పీడిస్తాయి. ఒక్కొక్కప్పుడు దొరికితే విపరీతంగా అన్నాలు దొరుకుతాయి. ఒక్కొక్కప్పుడు అసలు ఆహారమే లభించదు. ఒక్కొక్కప్పుడు ధనం కోసం సాటి వాళ్ళు దొంగలై ప్రాణాలు తీస్తూ ఉంటారు, లేదా ధనం అపహరిస్తారు. ఈ ధనం మీద దుఃఖంతో అయినా మరణిస్తాడు, సాటివాడు చంపినప్పుడు ఆ కత్తిపోటు తినైనా మరణిస్తాడు. కాబట్టి ఆశ అనే దానిలో ప్రవేశించిన జీవునికి దుఃఖమరణమే తప్ప అనాయాస మరణం ఉండదు. ఇంకా సంసారంలో ఉండేవాణ్ణి బలవంతుడు బలహీనుణ్ణి చావగొట్టి చెవులు మూసి సర్వస్వం హరిస్తాడు. వీడికి విషాదం మిగులుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఇంత విషాదాల్లో సంసారంలో ఉన్నవాడికి ఎప్పుడు సుఖము అంటే పిల్లలు, తల్లి, తండ్రి, భార్య ఇటువంటి సమాజంలో తాత్కాలికంగా వాళ్ళ కబుర్లు ఆనందం కలిగిస్తాయి. సంపాదించిన ఐశ్వర్యాలు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి. అది ఎంతకాలం ఉంటున్నాడంటే నిర్వృతవన్ ముహూర్తం, ఒక ముహూర్త కాలం, కించిత్ కాలం, క్షణకాలం మాత్రమే సుఖాన్ని ఇస్తాయి. శాశ్వత ఆనందాన్ని ఎప్పటికీ సంసారం ఇవ్వదు. చలం క్వచిత్ కంటక శర్కర అంఘ్రిహి మగ్నాన్రురుక్షుర్విమనాయవాస్తే పదే పదేభ్యంతరవహ్నినార్దిత కౌటుంబిక క్రుధ్యతి వై జనాయ. ఈ కుటుంబంలో ఉన్నవాడు పిల్లల్ని ఎలాగ అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఈ పిల్లల కోసం రేపెలాగా, నేను నా భార్య ముసలితనం వస్తే ఎలా బతకాలి, సత్కర్మాచరణ చేస్తే ముసలితనం వచ్చిన వాడికి అనాయాసంగా హాయిగా సుఖంగా బతుకుతాడు, ఆ జ్ఞానం వీడికి రానివాడు భగవంతుడు. అదే మాయ అంటే, ఇంకా సంపాదించేస్తే నా భార్య నేను సుఖంగా ఉండగలము, ఏదో సంపాదిస్తే ఇంకా ఉండగలము అనుకుంటాడే తప్ప జ్ఞానమును సంపాదించడం వల్ల మాత్రమే అనాయాస మరణం లభిస్తుంది అనే జ్ఞానం తెలుసుకోలేడు. అందుకని ఈ పుత్రులో పుత్రికలో భార్యయో తానో అధిక ఐశ్వర్యాలు పొంది సుఖం ఏదో పొందుదామని పర్వతాలు ఎక్కుతాడు, చెట్ల కింద నడుస్తాడు, కాళ్ళకి ముళ్ళు గుచ్చుకున్నా బాధపడ్డు, నానా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా తిరుగుతాడు, దేశం కాని దేశాన్ని తిరుగుతాడు, నానా కష్టాలు పడతాడు, కర్మానుష్ఠానాలు చేస్తూనే ఉంటాడు, విఘ్నాలు ఎదురవుతాయి. విఘ్నాలు ఎదురైనప్పుడేమో పీడింపబడి నేను ఇందులోంచి బయటికి రాగలనా లేదా, అరెరే ఇంత సంపాదిస్తున్న సమయంలో హఠాత్తుగా కష్టం వచ్చిందే ఇందులోంచి బయటకు వస్తానా అని అదో బెంగ అని ఈ రకరకాల బెంగల వల్ల కుటుంబం మీద ఆసక్తి అయి చివరికి పొట్ట పోషించుకోవడం, శరీరాన్ని సంరక్షించుకోవడం, దీని మీద లగ్నమై అనుక్షణము భార్య మీద పిల్లల మీద కూడా కోపం. ఈ కోపంలో ఏమవుతుందంటే విసుగొచ్చేస్తుంది. సంపాదనలో వాటిలో తేడా వచ్చినప్పుడు, బయట చికాకులు వచ్చినప్పుడు పెళ్ళమేగా లోకువ ఆవిడ మీద గైగైలాడేస్తాడు, పిల్లల మీద అసహ్యించుకుంటాడు, కోపం చూపిస్తాడు, చివరికి అందులోంచి బయటికి రాలేక అందులో కొట్టుబెట్టాడు, శరీరం విడిచిపెడతాడు. ఈ కుటుంబ పోషణకు వెళ్ళేటటువంటి వాళ్ళు అందరూ ఇళ్ళకి సక్రమంగా వస్తున్నారా, ఇంటి నుంచి బయలుదేరిన వాడు ఇంటికి ఎప్పుడు ఎలా వస్తారో ఎవరికి తెలియదు. ఎంతో చాలా భరతుడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చెప్పేశాడు విషయం. బయటికి వెళ్ళాడు, ఓ పాము కాటేసి చంపవచ్చు, లేదా ప్రయాణ మార్గంలో ఏ రథం కింద పడచ్చు. ఇప్పుడైతే బస్సులు ర్యాలీలు చూస్తున్నాగా మనం, స్కూటర్ వేసుకెళ్ళి వెళ్ళింటి వాడు ఇప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు. అడవిలో ఒక్కొక్క చోట దిక్కు ముక్కు లేని చోట శవమైపడి ఉంటాడు వాడు, ఎవడెవడికి తెలియదు. అనాథ ప్రేత సంస్కారం అయిపోతుంది ఒక్కొక్కప్పుడు దురదృష్టవశాత్తు. ఇంత ఐశ్వర్యం ఉంటుంది, ఇంతమంది ఉంటారు కూడా, ఒక్కొక్కప్పుడు దురదృష్టవశాత్తు తాను ఎవరో ఎక్కడున్నాడో దిక్కుమాలిన వాడు అయిపోయి చచ్చిపోతూ ఉంటాడు జీవి. క్రూర జంతువులు కరుస్తాయి, దుర్జనులు బాధ కలగజేస్తారు. మంచి ధన సంపాదన కోసం ఎక్కడికో పెడితే వీడి దగ్గర డబ్బు ఉందని తెలుసుకుని మంచిగా చేయి కూడా దుష్టులేని వాళ్ళు వధించి పట్టుకుపోవచ్చు డబ్బుని. ఈ విధంగా మాయామోహంలో నిమగ్నుడై మరణిస్తాడు వాడు. ఒక్కొక్కప్పుడు డబ్బు పెరిగే కొద్దో, ఆసక్తి పెరిగే కొద్దో స్నేహితులు తయారవుతారు కూడా. ఏం చేస్తారట వాళ్ళు, కరిహిస్మచి క్షుద్రసాన్ క్షుద్రరసాన్ విచిన్వన్ మద్యపానం అలవాటు చేస్తారు కొంతమంది స్నేహితులు. ఒక్కొక్కడు ఒక్కో రకం స్నేహితుడు కదా, ఎవడు తన దగ్గరే ఉంటే అది అంటిస్తూ ఉంటాడు. మరికొంతమంది ఇంకా రకరకాలైనటువంటి వ్యసనాల్లోకి తీసుకుపోతూ ఉంటారు. ఈ అనేకమైన దుర్వ్యసనముల పరంపరలు అడుగుపెట్టి ఆ వ్యసనములు తనను ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కీర్తిని హరించేస్తూ ఉంటే వ్యసనం వల్ల మనిషికి శరీరం నశిస్తుంది, కీర్తి పోతుంది, ఐశ్వర్యం హరించుకుపోతాయి. అయినా లెక్క చేయక ఇంకా ఇంకా ధనాన్ని వేపరుస్తూ బహు తుచ్చములైనటువంటి వ్యసనములలో లంపటాల్లో ఇరుక్కుపోతాడు. దీనివల్ల నేను భోగములు అనుభవిస్తున్నాననుకున్న ఈ జీవి భోగములు అనుభవించకుండా రోగాల పాలవుతున్నాడు చెట్ట చివరికి. క్వచిచ్చ శీతాతపవాత వర్ష ప్రతిక్రియాం కర్తుమనీష ఆస్తే క్వచిన్మితో విపణం యచ్చ కించిద్ విద్వేష మృత్యుత్యుత విత్త సాక్షాత్. ఒక్కొక్క చోట చలి బాధిస్తుంది, తిరిగేవాడికి ఓ చోట ఉంటాడా మరి చలి, ఓ చోట ఎండ, ఓ చోట వాయువు, ఒక్కో చోట వర్షం, ఇవన్నీ వచ్చినప్పుడు ప్రతీకారం చేయలేక దుఃఖిస్తాడు. ఓ చోట పరస్పరం క్రయ విక్రయాదుల్లో ధనాన్ని అపహరించే వాళ్ళు కొందరు చేరతారు, వాళ్ళతోటి ముఠా తగాదాలు వస్తాయి. ఈ భవ సముద్రంలో, భవం అనేటటువంటి అరణ్యంలో ఉండేటటువంటి వ్యక్తి ఒకప్పుడు ధనాన్ని సంపాదిస్తూ ఒకప్పుడు ధనవిహీనుడై శయ్య ఆసనం స్థానం విహారం సాధనం ఇవేమీ లేక ఇతరులను యాచించవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కొక్కప్పుడు తన కోరికలు తీర్చుకోవడానికి ధనాన్ని అపహరించడానికి కూడా ఈ కుటుంబీకుడు ప్రయత్నిస్తాడు, దానివల్ల అవమానాలు పాలవుతాడు. కొంతమందికి శత్రువులు పెరుగుతూ ఉంటారు. శత్రువులు ఎందుకు పెరుగుతుంటారంటే వాడి లక్షణాలు బట్టి పెరుగుతారు, ఏమీ లేకపోయినా పెరుగుతారు. ధర్మరాజుకి ఎందుకు శత్రుత్వం ఉంది, ఆ దుర్యోధనుడు అతన్ని ఎందుకు శత్రువు అనుకున్నాడంటే అది వాడి లక్షణం. లోకంలో ఎవడు మంచివాడో వాడికి శత్రువు కూడా పెరుగుతూ ఉంటాడు. సరే, తన నోటి తగాదాతో యుద్ధం చేస్తూ శత్రువులు పెంచుకునేవాళ్ళు కొందరు ఉంటారు. ఈ విధంగా లోకంలో మిత్రులు శత్రువులు వృద్ధి పొందుతూ ఉంటారు. కొందరికి శత్రువులు ఎక్కువ మిత్రులు తక్కువ, కొందరికి మిత్రులు ఎక్కువ శత్రువులు తక్కువ ఉంటారు వారి వారి అదృష్టాలను బట్టి. ఈ విధంగా ఇంత సంచరించిన సమర్థుడైన వాడు కూడా భగవంతుణ్ణి శ్రీహరిని పొందాలి అని అనుకోలేడు, అది వాడి దురదృష్టం. బలవంతులైన వ్యక్తులు దిగ్గజాలను జయిస్తారు, శత్రువులను జయిస్తారు, సింహాలను జయిస్తారు, అహంకారాన్ని మాత్రం జయించలేరు. అన్నిటినీ జయిస్తారు, బయట శత్రువులు జయిస్తారు, లోపల శత్రువులు జయించలేక పతనం అయిపోతారు. ఇంద్రియములు ఎటువంటివంటే మంచి మంచి సంగీత ధ్వనుల ద్వారా లౌకికమైన విషయాల్లోకి ఆకర్షింపబడతారు కొందరు, అందమైన వస్తువులు ఆశీర్వపడి కొందరు ఆకర్షింపబడతారు, ముక్కు ద్వారా కొంతమంది ఆకర్షింపడతారు సుగంధ ద్రవ్యాల వెంటబడి, చల్ల గాలి మొదలైన స్పర్శ సుఖం ద్వారా చర్మం వల్ల మరికొన్ని కోరికలకి ఆకర్షింపబడతారు. ఈ శరీరములో ఉండే కన్ను ముక్కు చెవి చర్మము నాలుక అనే ఐదు కూడా ఏదో ఒక రకంగా జీవిని
బుట్టలో వేసుకుంటుంది కానీ ఇందులోంచి బయటికి రానివ్వలేదు. ఏదో రుచి కలిగిన పదార్థం తినడం మొదలెడితే ఇక దాని మీదకి రోజు అలవాటు పడిపోతాడు. మద్యపానం చేసేవాళ్ళు అలా పడేవాళ్ళే. ఈ విధంగా మనిషి ఈ ఇంద్రియాలకి, కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి లొంగిపోయి భ్రష్టుడైపోతూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు నా అన్నవాళ్ళే నన్ను వాసం చేశారు బాబోయ్ అని ఏడుస్తాడు. ఒక్కొక్కప్పుడు సహకారం చేయగలిగే శక్తి ఉంటే కూడా వాడు నాకు సాయం చేయలేదు, వాడిని చూడండి వాడిని మొహం తగలే అని వాడిని పక్కవాడిని తిట్టుకుంటూ ఉంటారు. తన కర్మ వల్ల ఒక వ్యక్తితో స్నేహం కానీ ద్వేషం కానీ ఏర్పడుతుంది. ఆ విషయాన్ని గ్రహించలేక వాడు ఏదో నన్ను పాడు చేశాడు, వాడేదో నన్ను బాగు చేశాడు అని ఇతరుల మీద నెపం వేస్తూ ఉంటారు. ఇలా నెపం వేసి చివరికి ఏం చేస్తారు, వల్లిం గృహీత్వ గజభీత ఆస్థిత ఏనుగు సమానమైన అతి భయంకరమైన మృత్యువు తరుముకొస్తూ ఉంటే చివరికి ఏనుగు తరుగుతుంది అడవిలో ఒకండి. ఆ ఏనుగు తరుగుతుంటే తప్పించుకోవడం కోసం పరిగెత్తాడు. సరిగ్గా అక్కడ ఒక తీగ లత, ఆ లతలో కాలు పెట్టాడు.